మదః మంత్రమేనం జపేతస్థౌ శుద్ధాత్మా అనన్యమానసః. అనన్యమానసః అంటే మనస్సు ఇంకా చెదరనివ్వకుండా. ఇది గొప్ప మాట. ప్రాణం పోతోంది, కాసేపట్లో నౌక మునిగిపోతుంది, భయంకరమైన గంగానది మధ్యలో మునిగిపోతే ఇక సముద్రం దాకా ఎక్కడ ఆగం. అంత పరిస్థితుల్లో కూడా అనన్యమానసుడు అయ్యాడు అంటే మనస్సు చెదరడంలా, భయం వైపు వెళ్ళడంలా, హాయిగా ధైర్యంగా ఏమైనా పర్వాలేదు, గంగానదిలో ప్రాణం పోతేనేం విశ్వేశ్వరుడిలో కలిసిపోతాం, భగవంతుడు అనుగ్రహించాడా ఎలాగో బయటపడతాం అనుకుని వస్త్రేణ ఆచ్ఛాద్య వదనం, పైన ఉన్నటువంటి కండువ భుజం మీద వేసుకున్న కండువ మొహం మీద ముసుక్కి వేసుకున్నాడు. మళ్ళీ అనుమానం రాకుండా చెప్పాడనమాట, అతడు ముసుగు వేసుకోవడానికి గల కారణం నీళ్ల వల్ల భయం కాదు, భయం ఉంటే ఎలాగో మంత్రం చేయలేడు. ఈ జనం ఏడుస్తున్నారు, వీళ్ళని చూస్తే మనస్సు చెదురుతుంది, వీళ్ళని చూస్తే. అందుకని ఎవరిని చూడకుండా, వాళ్ళ మాటలు వినకుండా ముఖం మూసేసుకుని భక్తియుక్తుడై, ఇందాక చెప్పా కదా మీకు, ఓం నమో భగవతి ఆంజనేయాయ మహాబలాయ స్వాహా అని మంత్రం మొదలుపెట్టాడు. ఆ స్థితిలో అలా జపం ప్రారంభించేస్తూ మీరు మాత్రం హనుమాన్ అండం మానకండి అన్నాడు. ఏం భక్తి అండి అయింది. ఆ పక్కనున్న వాళ్ళల్లో ఒకళ్ళిద్దరు జ్ఞానులు ఉన్నారు. ఈ స్థితిలో క్షణానికో అరక్షణానికో ప్రాణం పోయే ముందు కూడా ఇంత నిశ్చలమైన మనస్సుతో ఎలా జపం చేయగలుగుతున్నాడు వీడు. ఇతడు సంపూర్ణ భక్తియుతుడు, ఇటువంటి భక్తులు ఉన్నారు, ఈ భక్తి వల్ల మనం రక్షింపబడతామని ఒకరిద్దరికి కొంచెం నమ్మకం వచ్చిందనమాట. ఇక్కడ చెప్పారు నారదుడు, ఏనాడో చెప్పాడు భక్తికి భగవంతుడు లొంగుతాడని. చూసావా మైత్రేయ, ఆ భక్తి అదృష్టవశాత్తు మహేంద్రుడిలో ఉన్నది. శ్రీ మహావిష్ణువు స్వయంగా నారదునితో చెప్పాడు నారద భక్తి సూత్రాల్లో, నువ్వెక్కడుంటావు శ్రీమన్నారాయణ అని నారదుడు అడిగాడు. వైకుంఠంలో ఉంటావా, యోగుల హృదయాల్లో ఉంటావా, సూర్యుడిలో ఉంటావా, భూలోకంలో ఉంటావా అని అడిగితే, నాహం వసామి వైకుంఠే, నేను వైకుంఠంలో మాత్రమే ఉంటాననుకోకు, వైకుంఠంలో ఏమి అక్కడే ఉండిపోను నేను. నయోగి హృదయే, కేవలం యోగుల హృదయాల్లోనే ఉండను, రవౌ సూర్యుడిలోనే ఉండను, మద్భక్తాః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద, నా భక్తులు ఎక్కడ నిరంతరం నారాయణ వాసుదేవ పరంధామాని పాడుతూ ఉంటారో అక్కడే ఉంటాను నేను అన్నాడే. అదే నా నిలయం అంటే భక్తుల గానం, భక్తుల సమూహం నా నివాస స్థానం. ఇప్పుడు ఈయన అలాగే పాడుతూ ఉంటే మరి రాకేమవుతాడు పరమాత్ముడు. అదనమాట నియమం అంటే, ఈ మహేంద్రుడు పరమభక్తితో అన్నీ విడిచిపెట్టి భక్తి కంటే ఈ చరాచర జగత్తులో మరొకటి లేదు అని గ్రహించి ఆపత్కాలంలో హనుమంతుణ్ణి శరణు వేడంతో అప్పుడు ఒక తమాషా జరిగిందిట. తత్కాలే హనుమాన్ శీఘ్రం భక్తవాత్సల్య బుద్ధినా నావం ధృత్వా శిరస్యేతాం మహావానర రూప ధృత్తు గంగా తీరం నినాయాసు పశ్యతాం తీరవాసినాం కపివేషధరో దేవః తత్రైవాంతరధీయత. ఆ క్షణమే ఈ పడవలో ఉన్నవాళ్ళకి ఏం తెలియటం లేదు కానీ హనుమంతుడు నదిలో ప్రత్యక్షమయ్యాడు. భక్తవాత్సల్య బుద్ధితో, ఓ భక్తుడా నా గురించి ధ్యానం చేస్తున్నావా అనుకుంటూ వచ్చాట. ఆ నావని మల్లె చెండు ఎత్తినంత తేలిగ్గా ఎత్తి నెత్తి మీద పెట్టుకున్నాడు. వీళ్ళు ఇంకా పడవ ములుగుతుందా ములుగుతుందా అని కిందకు చూస్తారు వాళ్ళకి ఎందుకు ఇట్లా లోపల వాళ్ళకి. మరే నీళ్లు కొంచెం కొంచెం తగ్గుతున్నాయి కానీ ఏం ములగట్లేదే అనుకుంటూ ఉంటే ఈయన నెత్తి మీద మల్లె పువ్వు పెట్టుకున్నట్టు పెట్టుకుని తీసుకొచ్చి మహావానర రూపంతో, పెద్ద వానర రూపంతో గంగా తీరం దగ్గర పట్టుకొచ్చి మెట్టు మీద పెట్టి పశ్యతాం తీరవాసినాం, తీరవాసులందరూ చూస్తూ ఉండగా కపివేషధరో దేవస్తత్రైవాంతరధీయత, కపివేషము ధరించి వచ్చిన హనుమంతుడు మాయమైపోయాడు, ఒడ్డు మీద పెట్టి మాయమైపోయాడు ఆయన. ఆ పెద్ద రూపంతో పడవని ఒడ్డు మీద పెట్టి వెళ్ళిపోగానే ఈ లోపల ఏం జరుగుతుంది, వాళ్ళకి కింద ఉన్నవాడు కనపడ్డంలా, ఒడ్డు మీద ఉన్నవాడు చూస్తున్నారు. వీళ్ళు మాత్రం అబ్బో నదిలో కొట్టుకుపోతుంది అనుకున్న పడవ ఒడ్డు కెడుతోంది, అబ్బో అబ్బో మెట్టు మీదకి వచ్చేసింది, జయ హనుమా జయ హనుమాన్ ఇప్పుడు హుషారు వచ్చింది వాళ్ళందరికీ కూడా అనమాట. ఏం జరిగింది ఏం జరిగింది అని ఒకళ్ళొకళ్ళు అడుగుతున్నారు. ఈలోపు ఒడ్డు మీద ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద ఆనందంతో అహో 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 ఆశ్చర్యం ఇది చాశ్చర్యం, ఏం ఆశ్చర్యం ఏం ఆశ్చర్యం అని గట్టిగా చప్పట్లు బాగుతున్నారట. ఈ గందరగోళానికి మహేంద్రుడికి మెలకు వచ్చింది, ముసుగు తీశాడు. ఏం జరిగిందన్నాడు. ఏం జరగడం అంటే కనపట్టలేదటయ్యా, పడవచ్చి ఒడ్డు మీద ఉంది, లోపల ఉన్న వాళ్ళందరం కూడా బయటకు వచ్చేస్తున్నావు, నీకు ఇంకా నిద్రట్లోకి వెళ్ళినట్టున్నావు, బయటపడలేదనుకుంటానంటే నిద్ర కాదు నేను హనుమంతుడిని చెప్పిస్తున్నాను అన్నట్టు. అన్ని ఇలాంటి కబుర్లు చెబుతూ నువ్వు గురక కూడా పెట్టావన్నాడు ఒకడు. ఈయన గురక పెడితే వీళ్ళంతా ఎప్పుడో గురక పెట్టేవారు. ఆయన గొప్పతనాన్ని ఒక్కడ అంగీకరించడానికి ఇష్టపడ్డనమాట. ఇదే పెద్ద లక్షణం మానవుల యొక్క బలహీనత. నువ్వు ఇక్కడ కళ్ళు మూసుకుని నిద్రపోతున్నావు కానీ మేమందరం ఎంతో భక్తితో జై హనుమ అన్నాం. మా భక్తికి మెచ్చుకుని ఏం జరిగిందో ఈ పడవ మాత్రం ఒడ్డుకొచ్చేసింది అన్నారట వాళ్ళు. అనగానే అప్పుడు ఒడ్డు మీద ఉన్నవాళ్ళు అన్నారు, అదేమీ కాదు, మేము చూసాం హనుమంతుడి పలుకులు విన్నాం, ఈ లోపల ఒక ఆయన ముసుగు కప్పుకుని హనుమంతుడి మంత్రజపం చేసేట. ఆ మంత్రజపానికి మెచ్చుకుని నేను పెద్ద కపిరూపంతో ఈ పడవను ఒడ్డుకు పట్టుకొస్తున్నాను, ప్రజలారా ఈ మెట్టుని ఖాళీ చేయండి, ఈ మెట్టు మీద పడవ పెట్టి పెడతానని పెద్ద వానరం మాకు కనబడి చెప్పింది. ఆ వానరమే మేమందరం చూస్తుండగా ఈ పడవను ఇక్కడ పెట్టింది. మీలో ముసుగేసుకుని జపం చేసిన వాడు ఎవడ వల్ల ఈ పడవ ఒడ్డుకొచ్చిందని హనుమంతుల వారు చెప్పారు. ఆ హనుమంతుడు ఇక్కడ పెట్టి మాయమయ్యాడు, ఎవరా ముసుగు వీరుడు అని అడిగారు వాళ్ళు. అడిగితే వాళ్ళు అప్పుడు ఆ తెల్లబోయారన్నమాట దక్కిన ప్రయాణికులు. ఓరి బాబు ఇదేదో మన భజన అనుకున్నాం, మన భజన కాదన్నమాట, ఈ మహానుభావుడిదన్నమాట అని తెల్లమొహం వేసి, తప్పదు కదా స్వామి మేము ఎంతో కష్టంలో ఉన్నాం అనుకున్నాం, తిట్టాం, అనవసరంగా ప్రసంగం చేసాం, క్షమించు అని కాళ్ళు గట్టిగా పట్టుకుంటే అప్పటికి మహింతుడు ఏం జరిగిందని మళ్ళీ అడిగాడు. ప్రజలు మళ్ళీ చెప్పారు. అప్పుడు ఆయన అన్నాడు, మీరు మహాత్ములు, మీరు నన్ను పొగుడుతున్నారు కానీ నేనేం మహాత్ముడండి, నేనెంత నా బ్రతుకెంత, చీ ఎవరు అదృష్టవంతులు ఇక్కడ. యతో దృష్టో మహావీర యుష్మాభిర్హనుమాన్ జనః తతో యూయం భాగ్యవంత కృతార్థాః పుణ్యశాలినః. మహావీరుణ్ణి, నా దైవాన్ని, హనుమంతుణ్ణి, రామదాసుణ్ణి మీరు చూడగలిగారు. మీరు చూస్తూ ఉండగా ఒడ్డు మీద పడవ పెట్టి వెళ్ళాడు, నా పేరు చెప్పి వెళ్ళిపోయాడు, నేను భాగ్యహీనుణ్ణి, లోపలుండి ముసుగేసుకున్నాను, నాకు నా దేవుడు కనపడలేదు. మీరు అదృష్టవంతులు, నేను దురదృష్టవంతుణ్ణి. ఎందుకు బ్రతకడం వల్ల లాభం? బ్రతికితే హనుమత్ దర్శనం అవ్వాలి, హనుమత్ దర్శనమైన వాళ్ళు మీరు బ్రతకాలి. నేను అనవసరం అని ఏడ్చి, స్వామి ఇంతమందికి కనపడ్డావు, నా ఒక్కడికి ఎందుకు కనపడలేదు, నేనేం పాపం చేశాను, బహుశా బలాత్కారంగా నావని గంగానదిలో దింపిన పాపం నాకు చుట్టుకుందేమో అని ఏడ్చాడు. ఆ తర్వాత ఇంక మనస్సు చివుక్కుమంది. ఎంతమందికి కనబడిన హనుమంతుడిని చూడకుండా ఇక కాశీకి వెడితే ఉపయోగం ఏమిటి, గంగలోకి వెడితే ఏమిటని ఢామని గంగలో దూకపోయాడు. ఆ సమయంలో తక్కిన ప్రయాణికులంతా రెక్కలు గట్టిగా పట్టుకుని, ఏమిటండి అది, మీరు చదువుకున్నవారు, భగవంతుడు కనపడకపోతే నీళ్ళల్లో దూకితే కనపడతాడా, ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం, హనుమంతుడు సుందరకాండలో చెప్పలేదా అనగానే, అవునండి అది నిజమే అన్నట్ట. అప్పుడు అతడు కలవరించిపోతూ ఉంటే హనుమంతుడు మళ్ళీ గంగానది మధ్యలోంచి ధగ ధగ ధగలాడుతున్న మహాదేహంతో, మేరుపర్వతం వంటి కాంతితో, పింగాక్షంతో అంటే ఎర్రని కళ్ళతో, గోరోచన వర్ణంతో కూడిన కళ్ళతో, పెద్ద శిరస్సుతో, మహాద్భుతమైన వాలముతో, రోమాలతో, రామనామ స్మరణతో కూడిన శబ్దంతో, కోరలతో, పృథుభుగ్ర వక్త్రంతో దర్శనమిచ్చాడు. పీతాంబరధర శ్రీమాన్ స్మితవక్త్రశ్చతుర్భుజః మైందస్య పురతశీఘ్రం ప్రాదురాసీత్ కృపాం బుధిః. అప్పుడు కూడా పీతాంబరధర పసుపచ్చని బట్ట కట్టుకున్నాడు. ఆయన శ్రీమాన్ సకల షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడై దర్శనమిచ్చాడు. స్మితవక్త్రః నవ్వుతూ ఉన్నాడు ఆయన. ఆయనకి ఎప్పుడు చిరునవ్వు ముఖం ఉంటుంది, ఎప్పుడు మిగిసిపోయేలా కూర్చోడు ఆయన. అసలు భగవంతుడికి ఎప్పుడు నవ్వే ఆనందం. అలా స్మితవక్త్రుడై చతుర్భుజః నాలుగు చేతులతో దర్శనమిచ్చాడు. హనుమంతుడు చాలా అరుదుగా ఇస్తాడు, ఎప్పుడు రెండు చేతులతో ఇస్తాడు లేదా దశభుజుడు అవుతాడు తప్ప చతుర్భుజాలతో ఎవరికీ దర్శనమివ్వడు. చతుర్భుజములతో కూడిన హనుమంతుడిని చూచారు అంటే వాడు ఏమనుకున్నా పని తీరుతుంది, కార్యసిద్ధి కలిగించే ముందు మాత్రమే చతుర్భుజుడై దర్శనమిస్తాడు. మైందునికి ఎదురుగుండా ఆ మహాత్ముడు కరుణాసముద్రుడు దర్శనమివ్వగానే పొంగిపోయి పులకించిపోయి మైందుడు హనుమంతుడి పాదాల మీద పడిపోయి అత్యంత భక్తి శ్రద్ధలతో సాష్టాంగ ప్రణిపాతుడైపోయాడు. ఒక్కసారిగా అష్టాంగాలతో, ఎనిమిది అవయవాలతో, ఉరస శిరస దృష్ట్యా మనస వచస తథా పద్యాంకరాభ్యాంకర్ణాభ్యాం ప్రణామ అష్టాంగ ఉచ్యతే. ఎనిమిది అవయవాలతో నమస్కారం చేశాట. అందులో ఏమిటి మొదటి అవయవం అంటే ఉరస, వక్షస్థలం నేలకి తగలాలి. ఈ వక్షస్థలం నేలకి తగిలితే మొదటి అవయవముతో నమస్కారం చేసినట్టు. రెండోది ఏంటి ఉరస, తర్వాత శిరస, తలకాయ కూడా నేలకి తగిలించాలి. మూడవది దృష్ట్యా, కళ్ళు, ఈ కన్ను ఈ కన్ను ఇలా నేలకి తగిలించాలి. మూడవది ఒకటి మనస్సు, నాలుగవది వచస్సు. మనస్సు అనేది లగ్నం చేయటం, ఎటూ చెదరకుండా ఉంచుతాం. కానీ వచస్సు పైకి రావాలి. మనం ఏ దేవుడిని తలుచుకుంటే ఆ దేవుడి యొక్క నామం అనమాట. శివాలయంలో సాష్టాంగ పడితే శివశివ అనండి, హనుమంతుడికి సాష్టాంగ పడితే హనుమానండి. ఆ విధంగా వాక్కుతో కూడా నమస్కారం చేయాలి. తర్వాత ఏమిటి, పద్భ్యాం. పత్ అంటే పాదం, పద్భ్యాం అంటే రెండు కాళ్లతో. అందుకే ఈ కాలిటి ఈ కాలిటి కూడా మార్చాలి మళ్ళీ. ఈ విధంగా పద్భ్యాం, కరాభ్యాం రెండు చేతులతోటి, ఈ రెండు చేతులు కూడా నేలకి చాగిలబడి నమస్కారం చేయాలి. కర్ణాభ్యాం రెండు చెవులతో భగవంతుడికి ఎదురుగుండా ఈ సాష్టాంగపడేటప్పుడు ఈ కుడి చెవి తర్వాత మళ్ళీ ఎడమ చెవి కూడా నేలకి తగిలించాలి. ఇదన్నమాట రెండు చెవులతో నమస్కరించుట. ఇప్పుడు అర్థమైందా, ఈ ఎనిమిది అవయవములతో నేల మీద పడి దండం కర్ర పడినట్టు పడుతున్న దండం అంటే కర్ర. సాష్టాంగ దండ ప్రణామం అంటే ఎనిమిది అవయవములతో కర్ర పడినట్టుగా నేల మీద పడిపోయి భగవంతునికి నమస్కరించుట, అది దాని అంతరార్థం అనమాట. వరసగా గుర్తుపెట్టుకోండి, ఉరస వక్షస్థలం, శిరస శిరస్సుతోటి, మనస మనస్సుతోటి, వచస వాక్కులతోటి, పద్భ్యాం రెండు కాళ్లతోటి, కరాభ్యాం రెండు చేతులతోటి, కర్ణాభ్యాం రెండు చెవులతోటి నమస్కారము చేస్తే దానికి సాష్టాంగము అని పేరు అనమాట. అష్టాంగము అంటే ఎనిమిది, స ప్లస్ అష్టాంగం సాష్టాంగం అన్నమాట. స అష్టాంగం అంటే అష్ట అంగములతో. సంస్కృతంలో స అంటే ఇంగ్లీష్లో విత్తు, తెలుగులో తో అన్నమాట. సాష్టాంగం అనగా ఎనిమిది అవయవములతో ప్రణామ నమస్కారము అని పిలువబడుతుంది అన్నారు. ఇలా నమస్కరించి అత్యంత భక్తి శ్రద్ధతో ప్రార్థించాడనమాట. అక్కడ ఆయన చేసినటువంటి ప్రార్థనే రోజు మనం ప్రారంభంలో చేసుకుంటున్నాం. ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం. హనుమంతుడు ఎర్రని మూతితో ఉంటాడు. పాటలము అంటే ఎరుపు, ఆననము అంటే ముఖం. ఆననము అనగా ఈ పై భాగంలో ఉండే మూతి అనమాట, మొత్తం ముఖం కాకుండా. అతిపాటలాననం బాగా ఎర్రగా ఉన్న మూతితో ఉంటాడు హనుమంతుడు. ఓ ఆంజనేయ, ఎర్రని మూతితో, బాగా ఎర్రగా ఉన్న మూతితో ఉన్న నీకు నమస్కారం. కాంచనాద్రికమనీయ విగ్రహం, కాంచనం అంటే బంగారం, అద్రి అంటే కొండ, కాంచనాద్రి అంటే బంగారు కొండ అనగా మేరుపర్వతం. మేరుపర్వతం ఎలా ఉంటుందో హనుమంతుడి శరీరం ఆ రంగులో ఉంటుందన్నమాట. అందుకని మేరుపర్వతముతో సమానమైన అందమైన శరీరము కలిగిన వాని గురించి నమస్కరిస్తున్నాం. పారిజాత తరుమూల వాసినం, స్వర్గంలో కల్పవృక్షాలు ఉంటాయి, ఆ కల్పవృక్షాలని పారిజాతం అంటారు. గంధమాదన పర్వతంలో కల్పవృక్షాల కింద ఎప్పుడూ నివసించే నీకు నమస్కారం. ఎప్పుడు కల్పవృక్షం దగ్గర ఉన్న మూలంలో నీడలో ఉంటాడు ఆయన. భావయామి పవమాన నందనం, పవమానుడు అంటే వాయుదేవుడు, వాయుదేవుని యొక్క నందనుడు కుమారుడవైన నిన్ను భావయామి మనస్సులో భావిస్తున్నాను, తలుచుకుంటున్నాను, పూజిస్తున్నాను అని ప్రార్థించి ఆ తర్వాత అర్ఘ్యాచమన పాద్యైశ్చ గంధధూప ప్రదీపకైః నానావిధ ఫలైః పుష్పైః పూజయామాస వాయుజం. అర్ఘ్యమిచ్చాడు, అక్కడే ఉన్నాయి గంగాజలం గనక, ఆచమనం చేశాడు, పాద్యం ఇచ్చాడు. పాద్యం అంటే కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చే నీరుని పాద్యం అంటారండి, గుర్తుపెట్టుకోండి. భగవంతుడికి కాళ్ళు కడుక్కోవడానికి కాళ్ళ మీద నీళ్లు పోస్తే అది పాద్యం, తాగడానికి నీరిస్తే దానికి ఆచమనం, చేతులు కడుక్కునే నీళ్లు అర్ఘ్యం. ఇవన్నీ ఇచ్చి ఆ తర్వాత గంధం ఇచ్చి ధూపం ఇచ్చి దీపం ఇచ్చి ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఆయన పూజా సామాగ్రితో వెళ్తారు. పూర్వకాలంలో ఎక్కడికెళ్ళినా ప్రయాణానికి మూట ఉండాల్సిందే కూడా, నెత్తి మీద ఒక పెద్ద సంకర వేసుకు బయలుదేరేవారు అనమాట మూటని. అందులోంచి అన్నీ తీసి సమర్పించాడు. నానావిధ ఫలై పుష్పై పూజయామాస, రకరకాల పుష్పాలతో ఫలాలతో భక్తితో శ్రద్ధతో అనురక్తితో ఆసక్తితో అనేక విధాల స్తోత్రాలతో వాయుపుత్రుణ్ణి పూజించాడు. ఆ పూజ సేకరించి పూజాం మైందస్యతాం స్వామి తుష్ట స్వీకృత్య మారుతి, పూజలన్నీ సేకరించి చాలా సంతోషించి నీకేం వరం కావాలో కోరుకోమన్నట్ట. నాకేమొద్దండి, నేను భయంకరమైన సంకటంలో ఉన్నాను, ఆ సంకటాన్ని తొలగించావు కాబట్టి ఈరోజు నుంచి కాశీలో సంకట విమోచన హనుమంతుడనే పేరుతో వెలసి ఉండు. కలియుగాంతం వరకు మానవులు వచ్చినప్పుడల్లా నిన్ను దర్శించి ధరించదరు కదా అన్నారు. ఇప్పటికి కూడా కాశీలో సంకట విమోచక హనుమంతుడి మందిరం ఉన్నది. ఈసారి వెళ్ళి రండి. ఇది విన్నారు మీరు, అది మైందుండి రక్షించడానికి వచ్చాడనమాట. సంకటమోచన హనుమాన్, సంకట విమోచక హనుమాన్ అనే పేరుతో పిలువబడతాడు ఆయన. అసలు ఎంత గొప్ప కథ ఇది. ఏనాడో మహానుభావుడు కృతయుగంలో చిట్ట చివరి పాదంలో త్రేతాయుగ ఆరంభకాలంలో మహేంద్రుడు అనేవాడిని గంగానది పాలు కాకుండా ఆ భయంకర సంకటం నుంచి తొలగించటం వల్ల సంకటమోచనుడు అయ్యాడు. గొప్ప భక్తుల యొక్క లక్షణం ఏంటో తెలుసా, వాళ్ళు భగవంతుడి స్వార్థంతో ఏమీ కోరుకోరు. నన్ను నీతో పట్టుకుపో, లేకపోతే మొత్తం కాశీ నాకు రాసిచ్చేయి అని కోరుకుంటే కూడా ఇస్తాడు. కానీ నాకేం అక్కర్లా, నీ అనుగ్రహం తప్ప. నాకు కావలసింది ఈరోజు నుంచి సంకటమోచనుడు అనే పేరుతో హనుమా ఈ ప్రాంతంలో కొలువై దేవాలయంలో నెలకొని ప్రజలు నిన్ను ప్రార్థించగానే వారిని రక్షించు, ప్రజలకున్న సంకటాలు తొలగించు. నీ దగ్గరకు వచ్చి నిన్ను ప్రార్థించినా, ప్రదక్షిణలు చేసినా, ధూపదీపాదులు ఇచ్చినా, ఏదో ఒక విధంగా నిన్ను తలుచుకున్నా, నీ పాదాలు ముట్టుకున్నా, వారి సకల సంకటాలని తొలగించు. ఆ సంకటమోచనుడి దగ్గరే తులసీదాస్ గారు కూడా కొంతకాలం తపస్సు చేశాడు. తులసీదాస్ అక్కడ రామాయణం రాయడానికి ప్రారంభం అదే. ఇప్పటికీ ఆ తులసి ఆశ్రమం ఇవన్నీ ఉన్నాయి. ఈసారి వెళ్ళి ఇంకొంచెం శ్రద్ధతో చూడండి. చాలాసార్లు కాశీ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అసలు వెళ్ళని వాళ్ళు ఉన్నారు. కానీ వెళ్ళడం కాకుండా ప్రతి ప్రాంతాన్ని చూడాలి. విశ్వేశ్వరుడితో పాటు అక్కడున్న అణువణువు కూడా విశ్వేశ్వర స్వరూపమే. ఈ విధంగా సంకట హనుమంతుని యొక్క సంకట విమోచన హనుమంతుని కథను చెప్పగానే పులకించి మైత్రేయుడు, ఓ పరాశర, భవిష్యత్తులో ఇక నీతో పాటు మళ్ళీ నేను తీర్థయాత్రలకు వెళతాను, ఇంకా హనుమంతుడిని ఉపాసించిన మహానుభావులు ఏ ఏ కష్టాల్లోంచి బయటపడ్డారో అవి చెప్పు, ఎప్పుడు వినని అపూర్వ కథలతో నా మనస్సుని కొల్లగొడుతున్నావు నువ్వు అన్నట్ట. అయితే చెబుతున్నాను వీరు, ఈసారి నీకు మరొక ద్వాదశాక్షరి మహామంత్రానుష్ఠాన విధానాన్ని తెలియజేస్తున్నాను. ఇతిహాసం మహాపుణ్యం శ్రోతృణాం సర్వకామ్యదం సర్వపాపహరం రోణాం నారీణాం వా విశేషత. ఇప్పుడు చెప్పే కథ ఇతిహాసం అంటే ఉన్నది ఉన్నట్టుగా నేను కల్పించకుండా చెబుతున్నాను. ఇది మహాపుణ్యం ఇస్తుంది. విని వినగానే సర్వకామ్యదం అన్ని కోరికలు తీరుస్తుంది. కటిక దరిద్రంతో ఉన్నవాడికి దారిద్ర్యం తొలగించిన కథ కాబట్టి ఎవడైనా దారిద్ర్యంతో బాధపడుతున్నా, వ్యాపారాదులలో నష్టాలలో ఇరుక్కున్నా వాడు తప్పక వినవలసిన కథ సుమా అని చెప్పాడు ఆయన. సర్వపాపహరం రుణాం, నరులకి సకల పాపాలు తొలగుతాయి. నారీణం వా విశేషత, ఆడవాళ్ళకి ముఖ్యంగా. ఆడవాళ్ళకి అంత తేలికగా సంతృప్తి కలిగించి మోక్షం ఇచ్చేటటువంటి దేవతలు హనుమంతుడులే ఎవరూ లేరట. ఏకంగా అటువంటి కథ ఇది అన్నారు. ముఖ్యంగా ఈ కథ స్త్రీలని పుణ్యస్త్రీలుగాను, అనుకున్న పనులు నెరవేర్చుకుని ఆనందం పొందే స్త్రీలుగాను చేయగలిగే కథ ఇది అని ఇలా చెప్పాడు. పూర్వం కృతయుగంలో పుష్కరుడు అని ఒక బ్రాహ్మడు ఉన్నాడు, బాగా చదువుకున్నాడు, బ్రహ్మంతటి వాణ్ణి మెప్పించి వరాలు పొందాడు. హనుమన్ మంత్రోపాసకుడు ఆయన. మంత్ర ఉపాసన చెయ్యాలి అంటే ఇళ్లల్లో కంటే తీర్థయాత్రా స్థలాల్లో, అది కూడా వనము నదీ కూడా ఉన్న స్థలమైతే మరీ మంచిది. అందుకని బాగా ఆలోచించినటువంటి పుష్కరుడు ఏం చేశాడట, బ్రహ్మదేవుడి సలహా అడిగాడు. అయ్యా, నీ ధర్మమానని సర్వశాస్త్రాలు చదివాను, తత్వజ్ఞుణ్ణయ్యాను. ఈ పాట పదే పదే వాడతాడు ఆయన. సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ, తత్వమును ఎరిగినవాడు, అందులో ఉన్న లోతులు ఎరిగినవాడు అని అర్థం అన్నమాట. సర్వాగమ విశారద, సకల వేదాలలోనూ బాగా పండితుడు, అటువంటి మహానుభావుడిని అయ్యాను. కానీ జనం నన్ను మహానుభావుడిని పొగిడినంత మాత్రం చేత నాకు ఆనందం లేదు. మంత్ర జపం చేసి సిద్ధి పొంది 10 మందికి ఉపకారం చేస్తూ పునర్జన్మ లేకుండా చేసుకోవాలని కోరిక ఉన్నది. ఒకవేళ పునర్జన్మ అంటూ ఉంటే నా శరీరము, నా మనస్సు, నా తపస్సు ప్రజలకే ఉపయోగపడాలి. ఎవరూ నా పరిపాలనలో అంటే నా తపస్సు జరుగుతున్న ప్రాంతానికి వచ్చాక కష్టం పొందకూడదు. ఎంత కష్టంతో ఉన్నవాడికైనా కష్టం తొలగించి వారికి సకల ఐశ్వర్యాలు ప్రసాదించే శక్తి నాకు కావాలి. ఎక్కడికి వెడితే ఆ స్థలం దొరుకుతుంది అని అడిగాడు. తపస్సు చేసుకోవడానికి మంచి స్థలం కావాలి కదా అనగానే, నాయన ఈ లోకంలో 7 కోట్ల మంత్రాలు ఉన్నాయి, అందులో హనుమన్ మంత్రాలు 5,000 ఉన్నాయి. ఈ 5,000 మంత్రాలు నేను నీకు ఉపదేశిస్తున్నాను. ఈ 5,000 మంత్రాలు పుచ్చుకొని నువ్వు వెంటనే నైమిషారణ్యం వెళ్ళిపో. ఆ నైమిషారణ్యంలో ఓ పక్కన గోమతి అని పేరు గలిగిన నదం ప్రవహిస్తోంది. సకల పురాణ ఇతిహాసాలు అక్కడ ప్రవచింపబడతాయి భవిష్యత్తులో కూడా. ఆ ప్రాంతం పురాణ స్థలం, నదస్థలం, దివ్యస్థలం, కలిపురుషుడు ప్రవేశించని మరొక స్థలం అది. అక్కడికి కలిపురుషుడు పొరపాటు కూడా అడుగు పెట్టలేడు. అక్కడికి వెడితే మనస్సు లగ్నమవుతుంది. పో, అన్నిటికీ మించి అక్కడ రెల్లుగడ్డిలో ఒకప్పుడు కుమారస్వామి కూడా తపస్సు చేశాడు. దర్భలు బాగా పెరిగే దివ్యస్థలం అది అనగానే ఈ మహానుభావుడు బయలుదేరేట. ఏవం సర్వగుణోపేత హనుమాన్ భక్తిమాన్ మునిహి కదాచిద్ ఆత్మనో జప్తుం హనుమన్ మంత్రముత్తమం నైమిషారణ్య వాకీర్ణం సర్వైహి మునిగణై సదా. రకరకాల మంది మునుల్ని వెంట పెట్టుకుని, ఎంతోమంది మహానుభావులైన ఋషుల్ని వెంట పెట్టుకుని బ్రహ్మదేవుడి సలహా ప్రకారంగా హనుమద్భక్తితో హనుమంతుడికి సంబంధించిన 5000 మహామంత్రాలను అక్కడే అనుష్ఠానం చేసి ఉపాసించి ఆ మంత్ర ప్రభావంతో ప్రజలు కాపాడాలనే కోరికతో వెళ్ళాడు ఆయన. ఆ నైమిషారణ్యంలో ఏ వైపు చూసినా కోకిలలు కుహు కుహు అని కూస్తున్నాయి, చిలుకలు కూడా మంత్రాలనే ఉచ్చరిస్తున్నాయి. గోమతి నదీ తీరంలో ఒక అపూర్వమైన స్థలాన్ని చదును చేసుకుని ఒక చిన్న పర్ణశాల వేసుకుని తన తక్కిన ఋషులతో కలిసి వాళ్ళకు కూడా ఆశీర్వాదాలు వేయించి ఒక శుభముహూర్తంలో ఆయన మంత్రానుష్ఠానం మొదలుపెట్టాడు. క్రమంగా మంత్రాన్ని జపం చేయగా పట్టొచ్చింది. మొదట్లో చాలాకాలం జపిస్తే తప్ప ఆనందం కలిగేది కాదు. క్రమక్రమంగా పుష్కరుడికి రోజు ఎదురుగుండా హనుమంతుడు జపం చేసినప్పుడు కూర్చునేవాడు. కూర్చుని నీకు మంత్రసిద్ధి అయ్యింది, నువ్వు ఎవరిని అనుగ్రహించినా వాళ్ళకి నేను వెంటనే ప్రత్యక్షమై కోరిన కోరికలు తీరుస్తానన్నాడు. అంత మాట ఇచ్చావా స్వామి అన్నట్ట. ఇంకా ఆనాటి నుంచి హనుమంతుడు ఆయన ఎక్కడుంటే అక్కడ తిరగడం మొదలెట్టాడు. చంటి పిల్లాళ్ళగా చిన్న కోతి రూపంలో పుష్కరుడు పెడుతుంటే కూడా వచ్చేసేది. చాలామందికి తెలిసేది కాదు, ఏదో కోతి వస్తుందని అనుకునేవారు. నిత్యం హనుమంతుణ్ణి తన వెంట ఒక చిన్న వానరముగా తిప్పుకోగలిగే భక్తుడు ఏంటంటే ఎంత అదృష్టవంతుడేంటి ఆయన, ఆ పరమాత్ముడు. అసలు నన్ను అడిగితే కరుణ కూడా, హనుమంతుడి కరుణే గొప్పది. పుష్కరుడు ఎక్కడికి వెడితే అక్కడ చంటి పిల్లల్లో వచ్చేసేవాడు కూడా. చాలామంది ఏదో పిచ్చకోత వస్తుంది అనుకున్నారు, కానీ వాళ్ళు పెచ్చాడు తప్ప వాడు ఎప్పుడో తపస్సిద్ధి పొందాడని గ్రహించలేకపోయారు. ఆ కాలంలో కుండినము అని ఒక పురంలో, కుండినపురం అంటే ఇప్పుడు విదర్భలో ఉంది, విదర్భ అంటే మహారాష్ట్రలో ఒక భాగం, వాళ్ళు కూడా ప్రత్యేకంగా మాకు విదర్భ కావాలని కోరుతున్నారు. ఏం జరుగుతుందో తెలియదు, కలి ప్రభావం. ఆ కుండిన నగరాన్ని తర్వాత కాలంలో భీష్మక మహారాజు పరిపాలించాడు ద్వాపరయుగంలో, ఆయన కూతురే రుక్మిణీదేవి అంటే. కుండిన చాలా గొప్ప పేరు. ఆ కుండినలో ఉన్నటువంటి ఒక ఋషి కుండినుడని పేరుతోటి అక్కడ నగరాన్ని స్థాపించాడు. ఆయన పేరు మీదుగా దానికి కుండిన నగరం అని పేరు వచ్చింది. ఆ కుండినుడు కొడుకే కౌండిన్యుడు అంటే, ఆ గోత్రం వాళ్ళే కౌండిన్య గోత్రం వాళ్ళు అంటే. అంతే, అక్కడి నుంచి కౌండిన్య గోత్రం ప్రపంచంలో బాగా వ్యాప్తికి వచ్చింది. కౌండిన్యుడు చాలా గొప్ప ఋషి. కుండినుడి యొక్క పేరు మీదుగా నగర స్థాపన అయ్యాక కుండినుడి పెద్ద కొడుకు కౌండిన్యుడు ఈ నైమిషారణ్యంలో తపస్సు చేశాడు. హనుమంతుడిది కూడా కౌండిన్య గోత్రమే, ఆ వంశంలో పుట్టినవాడే. మొత్తం మీద అంత గొప్ప పురం అదే కుండినపురం అంటే. అటువంటి కుండినపురంలో ఓ బ్రాహ్మడు ఉండేవాడు. అథాస్మిన్నంతరే బ్రహ్మన్ ధ్వజదత్తాహ్వయో ద్విజః వేద వేదాంగ తత్వజ్ఞః దరిద్రో బహుపుత్రవాన్. ఈ పుష్కరుడు హాయిగా నైమిషారణ్యంలో తపస్సు చేసుకుంటూ హనుమంతుడి అనుగ్రహం పొంది ఉన్న కాలంలో కుండిన నగరంలో ధ్వజదత్తుడు అని పేరు కలిగిన ఒక పండితుడు ఉన్నాడు. వాడు బాగా చదువుకున్నాడు. ఎంత చదువుకున్నాడో దానికి తగిన కొంచెం అహంకారము ఉన్నవాడు. దురదృష్టం ఏంటంటే బంగారం లాంటి భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు, 21 మంది కొడుకులు పుట్టారు అక్కడ ఏడాది కోడి తప్పిన వాడికి. అందుకే దేవరకొండ బాలగంగాధర తిలక్ గారిని పూర్వం తడుకులో ఉండేవాడు. చాలా కాలం క్రితం 55లో 56లో చచ్చిపోయాడు ఆయన. కానీ ఆయన మంచి కవిగా పేరు. ఆయన ఒక కవిత్వం రాశాడు, అమెరికాలో డాలర్లు పండును, ఇండియాలో సంతానం పండును అని. నేటికి ఏనాడు మాట ఎప్పుడో రాశాడు ఆయన. మేము కూడా పుట్టిన క్రితమే చచ్చిపోయినా ఆ పదాలు ఉండిపోయాయి అనమాట. అమెరికాలో డాలర్లు పండును, ఇండియాలో సంతానం పండును అని. 21 మంది కొడుకులు, గుర్రం గుడ్డిదైనా దాణాకి తక్కువ లేదని, దరిద్రంతో బాధపడుతున్నా ఆయనకి సంతాన సంపద మాత్రం ఎక్కువగా ఉండేది పాపం. దరిద్ర బహుపుత్రవాన్, అసలే దారిద్ర్యం, బాగా పుత్ర సంతానం. అందరూ కొడుకులు, వచ్చిన తిప్పలు ఏమిటంటే వాడి కూతురు లేదు మాట వరుసకు కూడా. ఈ మహానుభావుడు మతిపోయి, ఇదేమిట్రా భగవంతుడా, మా పక్క వాళ్ళేమో కోటీశ్వరులు, కోటీశ్వరులు ఈ డబ్బులు ఎక్కువైపోయి ఒక్క కొడుకైనా పుడితే బాగుండు దేవుడా అని గెతగెతలాడుతుంటే పెళ్ళై 25 ఏళ్ళైనా వాళ్ళకి సంతానం ఉండదు. నాకేమో రోజు ఏడాది కోటి చొప్పున పిల్లాళ్ళు లుటుకు లుటుకుని పుట్టుకొస్తున్నారు, ఈ సంతానం ఏమిటి, ఎలారా దేవుడా అని బాధపడేవాట మధ్య మధ్యలో. అప్పుడు భార్య అంది, బాధపడకండి, డబ్బులంటే ఇవాళకైతే రేపైనా కావాలంటే వస్తాయనుకోండి, ఈ పిల్లలు రమ్మంటే వస్తారా, మన అదృష్టం వీళ్ళే సంపదలండి అని ఓదార్చేది. ఏం చూస్తుంది ఆవిడ ఉత్తమరాలు గనక. ఆవిడ పేరు శీల. ఎంత గొప్ప మాట అన్నాడు తెలుసా, శీలానామ్ని సుశీల చ. ఆవిడ సుశీల అంటే అంత గొప్ప శీలవతి, పేరు కూడా శీల. పరమ అత్యద్భుతమైన జ్ఞానం కలిగిన స్త్రీ అన్నమాట. భర్త ఏం చేసినా బాధపడుతుంటే బాధపడకుండా ఆత్మధైర్యంతో ఉండండి అనేది. వాళ్ళు అదృష్టవశాత్తు ఒక గుడిసె వేసుకున్నారు వాళ్ళు. ఆ గుడిసె చుట్టూతా సారవంతమైన నేల, గోంగూర, తోటకూర, బత్సలి కూర ఇటువంటి ఆకుకూరలు బాగా పెరిగేవిట. పర్వాలేదులేండి అని ఆకులు రోజు ఉడకబెట్టేది పొద్దున్న సాయంత్రం. తోటకూర పొద్దున్న సాయంత్రం బత్సలి కూర, ఓ పూట గోంగూర, ఓ చోట ఇంకో దెబ్బకాయ కూర. ఈ విధంగా మొత్తం మీద రొట్టెలో ఉన్న కూరగాయలే తప్ప, కూరగాయలు కూడా కాదు ఉత్తి ఆకులే తప్ప ఇంకో కూర లేదు పక్కవాడు. ఈయన రోజు ఏం చేసేవాడు, ఈ ఒక యాచనకని ఉపాదానము అని పేరు అప్పట్లో, ఇంటింటికి బయలుదేరి రోజు ఒక 11 గడపలకు వెళ్ళాలి, అంతకంటే ఎక్కువ వెళ్ళకూడదు. ఆ 11 గడపల్లో ఎవరేం వేస్తే అవి తెచ్చుకుని ఇంటికి తెచ్చుకోవాలి. అందరూ వేసేవారా, ఏదో వాళ్ళు వేసేవారు. ఆ బియ్యం వచ్చేవి, ఆ బియ్యం పెళ్ళడానికి ఇచ్చేవాడు. ఈయన దాన్ని ఈయన శుభ్రంగా కూర్చుని కవిత్వం రాసుకుంటూ కూర్చునేవాడు. కాళిదాస్ కవిత్వం కొంత, నా పైత్యం కొంత అని. పాప ఆ వచ్చిన బియ్యం 21 మంది కొడుకులకి, భార్యకి, తనకి ఎలా సరిపోతుందని ఊహ కూడా లేకుండా కాలక్షేపం చేసేసేవాట. అప్పుడప్పుడు మాత్రం వాళ్ళు ఎంతో డబ్బు ఉన్నవాళ్ళు, నాకు లేకుండా పోయింది, భగవంతుడు పాండిత్యం ఇచ్చాడు అని బాధపడేవాట. ఈ భార్య మాత్రం ఏం చేసిందో తెలుసా, వీడు తెచ్చే బియ్యం పిల్లలకి ఆయనకే సరిపోదు అందుకని ముందు మొగుడికి ఇంత ముద్ద పెట్టి ఆ తర్వాత వండినటువంటి అన్నాన్ని దొడ్డో ఉన్న తోటకూరో బత్సల కూరతోటో గోంగూరతోటో కలిపి అతి కష్టం మీద పోపు కూడా లేకుండా చప్పిడి కూరతోటి పిల్లలకి బాగా పెట్టేసేది. ఏనాడు ఒక్క మెతుకు ఎరగదట. పెళ్ళయ్యా 25 ఏళ్ళు అయింది ఆవిడికి, 21 మంది పిల్లలు. రోజు కూడా శాకాహారేణ తద్భార్యా జీవనం కురుతే సకం. నీళ్ళల్లో పాపం ఓ రోజు తోటకూర, ఓ రోజు బత్సలి, ఓ రోజేమో గోంగూర వేసుకుని ఉడకబెట్టుకుని కేవలం శాకాహారంతో శాకాహారం అంటే ఇది నిజమైన శాకాహారం అంటే ఆకులతోటి బతికింది పాపం. మంచి బలంగా అందంగా ఉండేది ఆవిడ కొత్తల్లో, పెళ్ళైన కొత్తల్లో. ఆ అందమంతా క్రమంగా క్షీణించి ముఖంలో వర్చేసుకోలేదు కానీ కంఠం దగ్గర నుంచి ఎముకలు పొడుచుకు రావడం మొదలెట్టింది. చిక్కిపోతే ఏమవుతానంటే ఇక్కడ ఎముకలు బయటకు వస్తాయి, భుజం మీద ఎముక పొడుచుకొచ్చింది. ఈ పిచ్చాడేమో పెద్ద పట్టించుకునేవాడు కాదు, చదువుకున్నాను పాండిత్యం ఉంది కదా ఎవడో ఒకటి వచ్చి డబ్బు ఇవ్వకూడదా అనుకునేవాడే తప్ప, చదువుకుంటే డబ్బులు వచ్చి ఎవడ వేస్తాడు. ఈ విధంగా కాలక్షేపం జరిగింది. నిజకర్మ ఫలం నూనం భోక్తవ్యమితి జానతి. అప్పుడప్పుడు పక్కింటి వాళ్ళు వచ్చి, ఏవమ్మా మేమంతా బోర్డు సంపాదించుకుంటున్నాం, మా ఇల్లు చూడు, రాజుగారి దగ్గరికి వెళ్ళి కొలువులు చేస్తున్న వాళ్ళు కొంతమంది, మంచి పౌరోహిత్యం చేస్తున్న వాళ్ళు కొంతమంది, అన్నీ చేసుకుంటూ ఉంటే మీ ఆయన ఎప్పుడు ఇంట్లో కూర్చొని పుస్తకాలు రాసుకుంటూ కూర్చుంటాడు, పిచ్చేళ్ళ ఉన్నాడు, డబ్బు సంపాదించుకోమని చెప్పవమ్మా, లేదా మీ పిల్లల్ని అందరినీ తలో ఇంటికి పనికి పంపిస్తే డబ్బులు వస్తాయి కదా అంటే, పిల్లల్ని కాస్త చదువుకోనివ్వండి, ఇప్పటి నుంచి పనికి ఏం పంపుతాను నేను, డబ్బు లేదని బాధపడను, నేను ఎప్పుడో పాపం చేశాను, నిజకర్మ ఫలం నూనం భోక్తవ్యం ఇది జానతి, ఎరిగినది కనుక నేను చేసిన మహాపాపం అనుభవిస్తున్నాను, ఈ దారిద్ర్య రూపంలో దీన్ని నేను ఆనందంగా అనుభవిస్తాను, మీరు సానుభూతి చూపించకండి, ఉంటే ఉంటుంది లేతే లేదు అని. పతిం శుశ్రూషమాణాస నచ కంపేక్షధావతి. అంత ఆకలేసిన శరీరం వణుకుతున్నా భర్తనేమీ అనకుండా అలాగే సేవ చేసిందిట. భార్య కనుక సహకారంతో ఉంటే భర్త ఏ నాటికైనా పైకి వస్తాడు. ఒక్కరోజు 2 రూపాయలు కనబడిపోతే దిక్కుమల్లాడా, నిన్ను అంటగట్టేశారు నాకు అనేవాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా. నేను మీలాంటి వాడు గురించి చెప్పట, మహాత్ములు మిమ్మల్ని ఏదైనా అంటే ఆ పక్కవాడు గడుబాబు అంచేది. ఎట్టి పరిస్థితులు అలా అనకూడదు కూడా, ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకు చెప్తున్నానంటే చూశాను నేను అన్నదాంట్లో రవంత అశక్తి లేదండి. మా ఊళ్ళో ఒక ఆవిడ ఉండేది, నేను చిన్నప్పుడు 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, అప్పటికి ఆవిడకి 50 ఏళ్ళు, పిల్లలకి పెళ్ళిళ్ళకి వచ్చారు, అయినా రోజుకోసారి నన్ను చిన్న గురువు గారు అని పిలిచేవారు. 7 ఏళ్ళు అయ్యాక ఆ బావ కూడా జావగారిపోయాడు. ఇంకా బావా బావా అంటుంది ఏమిటవిడ, పబ్లిక్లో పైగా చిన్న గురువు గారండి, మా బావని చేసుకుంటే బోల్ డబ్బులండి, 10 ఎకరాలు 25 ఎకరాలు పొలం ఉండేదండి అనేది పాపం అంటే అమాయకత్వం ఇదంతా. ఈవిడ అలా ఎప్పుడు అనకుండా పతి శుశ్రూషమాణ ఎప్పుడు పతికి సేవ చేస్తూనే ఉండేది. ఒక్కసారి మాత్రం ఒక తమాషా జరిగింది. సాయంత్రం వేళ ఈ ధ్వజదత్తుడు ఏవో 4 గింజలు ఎంతంత గంజి కింద కాచుకు తిన్నాక, అందరూ తిన్నాక పిల్లాడొకడు ఆకలు ఆకలు ఏడుస్తున్నాడు. ఆఖరిని అందరూ తిన్నాక ఆఖరిని భార్య తినడం అలవాటు. ఆవిడ అందరికీ పెట్టి కాస్త మిగుల్చుకు తింటుంది అనుకుంటున్నాడు ఇంతకాలం వీడు. ఇన్నేళ్ళు ఈ 25 ఏళ్ళుగా నా భార్య ఏదో నేను తెచ్చినటువంటి ఆ బియ్యం ఉడకేసి అందరికీ ఎంతంత పంచినట్టే తనకి ఉంచుకుంటుంది ఏదో ముద్దన్న అనుకున్నాడు. ఈ భోజనం అయ్యాక కూడా ఒక కుర్రాడు మాత్రం, వాడు కొంచెం భీముడు లాంటి వాడు, ఆకలికి తట్టుకోలేడు. అందుకని అమ్మ ఆకలి అంటూ ఉంటే పాప ఆవిడ తన కోసం దాచుకున్నది గిన్నెలో ఇంత బత్సలి కూర ఉడకబెట్టుకుని ఉన్నది, ఒకేసారి తినేస్తే మర్నాటికి మళ్ళీ ఆ ఆకు కూడా ఉండదు, అందుకని దాన్ని ఉడకబెట్టుకుని తిందాం అనుకున్నది కాస్త పిల్లాడిని పిలిచి వాడికి తినిపిస్తూ ఉంటే వీడు అది చూశాడు. తన కోసం దాచుకుని ఉన్నది వీడికి తినిపిస్తుంటే ఏమిటా అని అనుకున్నాను, అది కేవలం బచ్చల కూరే. అంటే నా భార్యకి రాత్రిపూట బచ్చల కూర తప్ప మిగలట్లేదన్నమాట. అసలు ఈ పూటైనా రోజు ఇలాగే ఉంటుందా? నేను దౌర్భాగ్యండి ఏదో పట్టుకొచ్చి పెట్టేస్తున్నాను అనుకుంటున్నాను, కానీ ఆవిడ ఏం తింటుందో లేదో పట్టించుకోలేదు. ఎంతోమంది భర్తలు చేసే మహాపాపం భార్య ఏం తింటుందో లేదో పట్టించుకోకపోవడమే. భార్య అన్నం తింటోందా లేక పాలు తాగుతుందా, ఎలా ఆరోగ్యంగా ఉందా, ఆవిడకేమైనా చీర కావాలా నార కావాలా అని అడిగి తెలుసుకొని భర్త బ్రతికున్న చచ్చిన వాడితో సమానం అని దుఃఖించి ఆ తర్వాత మనస్సులోనే ప్రశంసించి, అయ్యో శీల అబద్ధం ఆడకుండా నిజం చెప్పు, నువ్వు ఇవాళ ఆఖరిని అన్నం లేదని నీకు అర్థమైపోయింది, తోటకూరే మిగుల్చుకున్నావు, ఆ కూర మొత్తం కొడుకు పెట్టావు, ఇవాళైనా కూరతో బతుకుతున్నది, రోజు ఇలాగే చేస్తున్నావా అని అడిగితే ఆవిడ ఏం మాట్లాడలేదు పాప. ముహుర్ ముహు పదే పదే అడిగేటవాడు. నిజం నా మీద ఒట్టారు కానీ అంత మాట ఎందుకండి, మన పెళ్ళయిన మొదటి సంవత్సరం తప్ప ఆ తర్వాత నుంచి ఈనాటి వరకు దాదాపు 24 సంవత్సరములుగా నేను రోజు అంతో ఎంతో తోటకూరో బచ్చల కూరో గొంగూరో తప్ప అన్నం మెతుకు ఎరగను అనగానే ఏవాడు ఏడ్చాడు, మామూలు ఏడవడం కాదు. తవ సౌందర్య సంపత్యా పాతివ్రత్య గుణేన చ దారిద్ర్యమపి దుర్ధర్షం మనుమన్యే కథంచన ఈదృశీం భవతీం భార్యాం మామే వధ్యాయతీం సదా విహాయ క్వగమిష్యామి ప్రియే దారిద్ర్య కారణాత్. అయ్యో, 25 క్రితం మీ నాన్నగారు నీకు పెళ్లి చెయ్యాలనుకుంటే ఎంతోమంది నీ దగ్గరికి వివాహం చేసుకుంటామని పోటీ పడి వచ్చారు. తవ సౌందర్య సంపత్య నీ అందాన్ని చూచి నేను దౌర్భాగ్యుణ్ణి, దారిద్ర్యాన్ని మర్చిపోయి పోటీలో నిలబడ్డా. నా చదువును చూసి మీ నాన్న కూడా వెనక ముందు చూడకుండా డబ్బు ఉందా లేదా అనుకుండా చేసేసాడు పెళ్ళి. నీ పాతివృత్యం వల్ల బతికాను కానీ నా డబ్బు వల్ల బ్రతకలేదని నాకు తెలుసు. మనకి దారిద్ర్యం ఉందని తెలుసు. నాలాంటి వాడిని కాకుండా వచ్చిన వాళ్ళలో కొంచెం డబ్బున్న వాడిని కట్టుకుంటే ఎంత సుఖపడేదానివి. అయ్యయ్యో, ఈ దరిద్రపు దారిద్ర్యంతో నిన్ను ఎంత బాధ పెట్టానో, అయినా నువ్వు మహాత్మురాలివి, పతివ్రతవి గనక నన్ను ఒక్క ముక్కనకుండా ఈ కష్టాలన్నీ అనుభవించావు, నీ రుణం ఎలా తీర్చుకోను. భర్తని గనక కాళ్ళట్టుకుని ఏడిస్తే తప్పైపోతుంది, అల్పాయుష్ వస్తుంది భార్య కాళ్ళు పట్టుకుంటే భర్త అని శాస్త్రం. ఒక్క నవరాత్రుల్లో తప్ప భార్యని ఒత్తప్పుడు కాళ్ళు పట్టుకోకూడదని శాస్త్రం. ఇంత గొప్ప భార్యని ఏ విధంగా నేను క్షమించమని అడగను, ఎక్కడికి వెళ్ళను, ఈ దారిద్ర్యం ఎలా తొలగించుకోను, పెళ్ళానికి అన్నం పెట్టని దౌర్భాగ్యుడు, బ్రతికేమిటి సత్యమేమిటి అని చాలాసేపు వగచాడు. ఆయన ఎన్ని చేసినా వెంటనే ఆవిడంది, ఏమండి మీరు అలా చంటి పిల్లలు ఏడవకండి, ఆత్మబలంతో ఉండండి అంది ఆవిడ. భార్య చాలా ఉత్తమురాలు కనుక మంచి ధైర్యం తెచ్చుకోండి అంది. ఆవిడ చేసిన హితబోధ, ఈ కథ ఎటువంటి మలుపులు తిరిగింది, చాలా అపూర్వమైన గాథ ఇది, తప్పక వినవలసిన గాథ, అపార దారిద్ర్యం నుంచి గట్టెక్కించే గాథ. తక్కిన విశేషాలు మనం 6:30 ఉచ్చరించుకుంటాం. హారతి ఇచ్చేలోపు హరిగారు ఒక 2 నిమిషాలు ఒక ప్రకటన చేస్తారు, అయ్యాక అప్పుడు మనం మంగళహారతి తీసుకుని వెడదాం. అలాగే శ్రీలంక యాత్రకు కావలసినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, గారికి ఎప్పటికే మీకు మాట్లాడలేదు ఇచ్చారు. ఒకవేళ ఆర్గనైజర్ గారు రాకపోతే మీరు సంప్రదించవచ్చు, వారిని రచయిత కలుసుకుని వారికి కూడా ఎవరు బాగా చేస్తాయి.
ప్రసాదం తీసుకునేటప్పుడు మీకు ఒక అడ్రస్ తీసుకోవచ్చారు, దాంట్లో మీ పేరు మీ టెలిఫోన్ నెంబరు దాన్ని రాసి ఇక్కడ అమ్మవారు పాస్ ఉంటా పాస్ అయ్యింది. ఇక్కడ ప్రతి మాసం కూడా ఏదో కార్యక్రమం జరుగుతూ ఉంటుంది, నిన్ననే గురువు గారు ప్రార్థించారు, అదే మనం భరించడానికి ఈ త్వరగా శ్రావణానికి చాలా ఉత్తమమైన మార్గం అని ఈ నెల 21వ తారీఖు నుంచి అధిక అక్రమంలో అది పుష్ప మాసం అంటారు. ఆ రోజు 21వ తారీఖు నుంచి 3 రోజుల పాటు భాగవతం మీద ప్రవచనం ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ ఇంకా ఆషాఢ మాసంలో కూడా ప్రవచనం ఉంటుంది. ఆ తర్వాత శ్రావణ మాసం, భాగవత మాసం అన్నింటిలో విశేషమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇది కానీ ఆ అడ్రస్ మీకు తెలుసుకోవడం జరిగినట్టయితే మీ అందరికీ మెసేజ్ ద్వారా ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా మీకు తెలియజేస్తామని చెప్పి మనం చెప్తున్నాం. పరిపూర్ణమైన ఆశీస్సు అనుగ్రహం వచ్చింది. ఇందాక వారు ప్రవచనంలో ఆచార్యులు పెట్టారు. విశేషం ఏంటంటే అదే రోజున ఇక్కడ ఉన్నటువంటి ఆదిశంకరాచార్య స్వామి రోజు అది గురువు గారు అంటే ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరుగుతుంది.